ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్ భాగవతము దశమ స్కందము అధ్యాయం 84 శ్లోకం 26. తస్యాదతేద్రసు సిమం గ్రిమగౌగమర్ష తీర్థాస్పదం హృది కృతం సువిపక్వయోగై ఉసిక్త భక్తు పహతాశయ జీవకోశ అపూర్వవద్గతిమదానుగ్రహణం భక్తాన్. ఓం అజ్ఞానాథమిరాందశ అజ్ఞానాంజనశలఖయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో ఈ మునులు భగవంతుణ్ణి భగవంతుడు మునులు ప్రార్థించిన తర్వాత మునులు భగవంతుణ్ణి ఇక్కడ కీర్తిస్తున్నారు. భగవంతుని యొక్క దివ్య వైభవాలను ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ పాదాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జలము, ఆ జలమే జీవుల యొక్క సమస్త పాపాలని నాశనం చేయగలదు, ఇంకా నీ పాదాలు ఎంత శుభాన్ని కలుగజేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. విష్ణు పాదోద్భవి గంగ. గంగ ఎంతో శక్తివంతమైంది. నదులు, కొన్ని నదులు ఏమవుతే శాస్త్రాల్లో వివరించడం జరిగింది, కొన్ని నదులు మనం అక్కడికి వెళ్ళి వాటిలో స్నానం చేస్తే అవి మనకి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని నదులు మన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు, అవి మనకి మంచి శుభాల్ని కలగజేస్తాయి. కొన్ని నదులు మనం ఎక్కడో దూరంగా ఉండి స్మరిస్తే కూడా చాలు, ఒక వ్యక్తికి శుభాన్ని కలగజేస్తాయి అన్నమాట. గంగానది ఎట్లంటే మొదటి తరగతికి సంబంధించింది అన్నమాట. మనం ఎంత దూరంగా ఉండి గంగా 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 అని మనం స్మరించినా కానీ అది శుభాన్ని చేకూరుస్తుంది. అందుకని గొప్ప ఆచార్యులంతా కూడా ప్రాతకాల సమయంలో స్నానం చేసేప్పుడు అందరూ ఏమంటారు, లేచి స్నానం చేసేటప్పుడు గంగా 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 అని స్మరిస్తారన్నమాట. గంగా గంగా అనేదానికి అదేవిధంగా ఆ గంగా నదికి వ్యత్యాసం లేదు. మనం రోజు స్నానం చేసేటప్పుడు గంగా గంగా అంటూ మనం స్మరిస్తూ స్నానం చేసినట్టయితే గంగా నదితో స్నానం చేసినటువంటి సమానంగా మనకు శుభం కలుగుతుందన్నమాట. ఎందుకు ఇంత శక్తివంతమైంది గంగానది అంటే, ఈ వామన అవతారంలో త్రివిక్రముడు ఈ మన్వంతరానికి అవతారం వచ్చి వామనదేవుడు, ఈ వైవస్వ మన్వంతరం మనం ఉండేది ఇప్పుడు. ఒక్కొక్క మన్వంతరానికి భగవంతునికి అవతారాలు కూడా విభిన్న అవతారాలు ఉన్నాయి. లీలా అవతారాలు, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వచ్చి లీలా అవతారం, అదేవిధంగా దశావతారాలు ఉన్నాయి, శక్తి ఆవేశ అవతారాలు పరశురాముడు వ్యాసదేవుడు, గుణ అవతారాలు బ్రహ్మ విష్ణు శివుడు, తర్వాత మన్వంతర అవతారాలు. మన్వంతర అవతారాల్లో ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క అవతారం ఉంటుంది, లేక యజ్ఞుడు, తర్వాత హరి, తర్వాత ఈ త్రివిక్రముడు. ఇప్పుడు ఈ మన్వంతరంలో వైవస్వ మన్వంతరంలో మనం ఉండేది వైవస్వ మన్వంతరం. శ్రద్ధదేవుడు వివిశ్వాన్ కొడుకు శ్రద్ధదేవుడు, ఆయన మను అయినాడు కాబట్టి వైవస్వత మన్వంతరం అని చెప్పారు. సూర్యదేవుని కుమారుడు ఇప్పుడు మనువుగా ఉన్నాడు అన్నమాట. ఆయన యొక్క ఆధీనంలో పరిపాలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మన్వంతరంలో భగవంతుని యొక్క అవతారం వచ్చి త్రివిక్రముడు, వామనదేవుడు. బలిమహారాజ్ దగ్గర ఆయన 3 అడుగులు దానాన్ని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు 1 అడుగుతో ఆయన ఈ ఊర్ధ లోకాలంతా కూడా, ఈ ఉన్నతమైనటువంటి లోకాలు, భూర్లోకం నుంచి భూర్లోకము, జనలోకము, సిద్ధలోకము, తపోలోకము, సత్యలోకం వరకు వాటిని అంతా కూడా 1 అడుగుతో ఆయన ఆక్రమించుకుంటాడు. సత్యలోకం వెళ్ళినప్పుడు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి లోకము బ్రహ్మ నివసించేటువంటి సత్యలోకం. అది ఎంతో దివ్యంగా ఉంటుంది, ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వామనదేవుని యొక్క పాదవలం అక్కడికి వెళ్ళిందో, ఆ కాంతి ముందు, వామనదేవుని యొక్క పాదకాంతి ముందు ఈ బ్రహ్మదేవుని యొక్క కాంతి, బ్రహ్మలోక కాంతి అంతా కూడా ఈ సూర్యుని ముందు మినిగర పురుగు ఏమవుతుంది? సూర్యకాంతిలో మినిగర పురుగు ఏమన్నా కానీ శక్తిని చూపించగలదా? అట్లా ఈ బ్రహ్మలో యొక్క తేజస్సు అంతా కూడా ఏమైందంటే తేజ విహీనమైపోయిందనమాట. ఈయన కాంతి ముందు అది దేనికి పనికిరాకుండా. బ్రహ్మదేవుడు చాలా ఆనందాన్ని చెందాడు, భగవంతుని యొక్క పాదాన్ని ఆయన సాక్షాత్తు చూడగలిగినాడు అనమాట. అప్పుడేం చేశాడంటే తన కమండలంతో భగవంతుని యొక్క పాదాలని కడిగాడు అనమాట. అదే సమయంలో భగవంతుని యొక్క పాదము బ్రహ్మలోకాన్ని దాటుకుంటూ, ఈ భౌతిక ప్రపంచాన్ని దాటుకుంటూ, ఈ భౌతిక ప్రపంచం యొక్క పొరను చీల్చుకుంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో విరజానదిని కూడా తాకిందనమాట. విరజానది నీళ్లు అదే సమయంలో బ్రహ్మదేవుడు తన కన్మండలంతో కడిగినటువంటి నీళ్లు రెండు కలిపి గంగానదిగా మారిందనమాట. గంగానది అదే సమయంలో, గంగానది ఒక భరత వర్షంలోనే కాదు ప్రవహించేది, ఇప్పటికీ కూడా అన్ని లోకాలని పవిత్రం చేసుకుంటూ వస్తూ ఉందన్నమాట. ధ్రువలోకం నుంచి అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి లోకం ధ్రువలోకం, సప్తఋషి మండలాలకంటే కూడా ఇంకా దూరంగా ఉందన్నమాట పైన ఉండేది. ఈ అన్ని లోకాలు కూడా ధ్రువలోకానికి బంధించబడి ఉంటాయి, కట్టబడి ఉంటాయి. సూర్యుడి చక్రానికి, సూర్యుడి యొక్క రథానికి ఒకే ఒక చక్రం ఉంటుంది. సూర్యుడు తిరిగేటువంటి రథానికి ఒకవైపు మేరుపర్వతానికి, ఇంకో వైపు ధ్రువమండలానికి ఈ యొక్క రథాన్ని కట్టబడి ఉంటారన్నమాట. అదే సమయంలో అన్ని లోకాలు కూడా, అన్ని ప్లానెట్స్ కూడా ధ్రువలోకానికి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ధ్రువలోకంలో ప్రవేశిస్తుంది మొదట గంగాదేవి, దాని తర్వాత సప్తఋషి మండలాలకు వస్తుంది. ధ్రువుడు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు, గంగాదేవిని ఆయన ఎంతో భక్తితో, ఎంతో ప్రేమతో ఆ గంగా జలంలో స్నానాన్ని ఆచరించి గంగాదేవిని పూజిస్తున్నాడు. ధ్రువుడు పూజిస్తున్నాడు అండి, ఇప్పుడు కూడా ప్రతిరోజు ధ్రువ మహారాజు అక్కడ పూజిస్తున్నాడు. ఎందుకంటే ధ్రువుడు ఆయన యొక్క తపస్సుకు కారణం ఏమంటే తన తాతగారి కంటే గొప్ప రాజ్యాన్ని కావాలని చెప్పి కోరుకున్నాడు. ఆయన తాతగారు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ యొక్క కుమారుడు స్వయంభూ మనువు, స్వయంభూ యొక్క కుమారుడు ఉత్తానపాద ప్రవర్తి మహారాజు, ఉత్తానపాద కుమారుడే ధ్రువ మహారాజు. కాబట్టి తాతగారు అంటే ఎవరు వస్తారు? బ్రహ్మదేవుని కంటే గొప్ప రాజ్యం కావాలంటే ఇంకా ఈ 14 లోకాలు సరిపోదానికి. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ధ్రువలోకాన్ని ప్రత్యేకంగా సృష్టించి ఇచ్చాడనమాట. అది ఎటర్నల్ గా ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ వైకుంఠలోకం మాదిర ధ్రువలోకం. అక్కడ ఉన్నాడనమాట ధ్రువ మహారాజు, ఇప్పటికీ ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ గంగానదిని పూజిస్తూ ఉన్నాడనమాట. అక్కడి నుంచి సప్తఋషి మండలాలకు వస్తుంది గంగ. సప్తఋషి మండలాల నుంచి ఒక్కొక్క ఋషి, సప్తఋషులంతా కూడా వాళ్ళ యొక్క జటాజూటంలో ఆ నీటిని వేసుకొని వాళ్ళు ప్రార్థిస్తారంట, ఇదే మాకు చివరి గమ్యం, మా తపస్సు, మా యజ్ఞాలు చివరి ఫలితం లభించింది. ఈరోజు భగవంతుని యొక్క కృప వల్ల ఈరోజు భగవంతుని యొక్క పాద ధూళి తగినటువంటి గంగాజలాన్ని మా జటాలు ఉంచుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందాన్ని చెందుతారంట. వాళ్ళు ఇదే అల్టిమేట్ గోల్, గమ్యం, జీవితానికి ఇది సఫలీకృతం, మా జీవితం ధన్యమైందని చెప్పి వాళ్ళు వాళ్ళు సప్తఋషులు అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళు నీటిని తల మీద ఉంచుకుంటారు ఆనందంతో. దాని తర్వాత చంద్రమండలానికి వస్తుందన్నమాట. చంద్రమండలంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ గంగానదిని పూజిస్తారు, స్నానాలు ఆచరిస్తారు. అక్కడి నుంచి బ్రహ్మలోకంకి వచ్చి అక్కడి నుంచి 4 పాయలుగా మారుతుందన్నమాట, 4 భాగాలు అవుతుంది. అక్కడ భద్రర్ష వర్షము, కేతుమాల వర్షము, కింపురుష వర్షము, భరతవర్షం, ఈ 4 వర్షాలకి అంటే ప్రాంతాలకి ఈ నది 4 పాయలుగా చేరి మనకి భరతవర్షంకి వచ్చేటువంటి నది ఈ బ్రహ్మలోకం నుంచి ఇక హేమకూట పర్వతాల నుంచి హిమకూట పర్వతాలకు వచ్చి అంటే హిమాలయాలకి, హిమాలయాల కంటే ముందు హేమకూట పర్వతాలు ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వచ్చి అక్కడి నుంచి ఏం చేస్తుంది, భరతవర్షంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూసేటువంటి గంగా మాయాపూర్లో కావచ్చు, త్రివేణి సంఘంలో కావచ్చు, తర్వాత కాశీలో కావచ్చు, ఎంతో పవిత్రమైనటువంటిది అన్నమాట. ఎంతో గొప్ప గొప్ప ఋషులంతా కూడా పూజిస్తున్నటువంటిది, అన్ని లోకాల్లో ప్రవహిస్తూ అన్ని లోకాలను పావనం చేస్తూ భగవంతుని కృప. ఇది కూడా గంగానది అంటే ఏమి? భగవంతుని కృప. భగవంతుడు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు, బద్ధజీవులు కోరుకున్నారు కాబట్టి. అదే సమయంలో వాళ్ళు దీంట్లో చిక్కలకిపోయినారు, తగలకపోయినారు, నిత్యబద్ధులు అయిపోయారు. పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, ఇంద్రియ భోగాల మీద అనురక్తి, ఇంద్రియ భోగాల మీద అనురక్తి మీద ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళు పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదు. భగవంతుడు ఏం చేశారు? భౌతిక ప్రపంచాన్ని ఇచ్చి, దేవతలను ఇచ్చి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఉపయోగించుకునే దానికోసం ఆ నియమాలు కూడా పాటించడం లేదు. ఆ పాటించడం వల్ల ఏమవుతుంది? పాపాలను చేస్తారన్నమాట. నియమాలను పాటించకపోతే పాపం అనేది లభిస్తుంది. ఈ పాపం వల్ల వాళ్ళు ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటారు. భగవంతుడు ఎంతో కృపామయుడు. ఎటువంటి జీవునైనా కానీ ఈ నిత్య బద్ధ జీవిని ఏదో విధంగా ముక్తిని గావించాలి. కాబట్టి అతను ఏం చేశాడు? గంగానదిని పంపించాడనమాట. ఈ గంగను స్మరించడం ద్వారా చాలు, గంగానదిని, పవిత్ర భక్తుల్ని, తర్వాత భగవద్గీతని, భగవంతుని యొక్క నామాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, గోలోకేరా ప్రేమదన హరినామ సంఖ్య. ఈ నామం కూడా వచ్చింది గోలోకం నుంచి, గంగ వచ్చింది గోలోకం నుంచి. అదేవిధంగా గంగ కూడా గోలోకం నుంచి వచ్చిందన్నమాట. తర్వాత ఈ యొక్క భగవంతుని యొక్క భక్తులు వచ్చారు, భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అదేవిధంగా భగవంతుని యొక్క కృప, గంగానది అంటే వేరే కాదు, గంగ నీళ్ళు వచ్చి భగవంతుని కృప, ద్రవరూపంలో ఉన్నటువంటి కృప. అదేవిధంగా భగవంతుడు ఇంకా కృపామయుడు, కాలాన్ని కూడా ఇచ్చాడన్నమాట ఆయన కృపరూపంలో. కాలం కూడా అది ఏకాదశి, ఏకాదశి అనేది కాలం. అది ఆయన హరివాసర దినం, అది కూడా భగవంతుడే. కాలం కూడా భగవంతుడే. ఏకాదశి అంటే భగవంతునికి, ఏకాదశి కాలానికి వ్యత్యాసం లేదు. మనం ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నామంటే భగవంతునితో ఉన్నాం. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం జపించేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపిస్తుంటే మన భగవంతునితో మనం సహచరాన్ని పొందుతూ ఉన్నాం. అదేవిధంగా గంగానదిలో స్నానం చేస్తుంటే భగవంతునితో మన సహచరాన్ని పొందుతున్నాం. అదేవిధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నామంటే ఆ కాలం ఏదైతే ఉందో, ఏకాదశి అనేటువంటి గరియలు కాలం, అది భగవంతుడే. హరివాసర దినము అని చెప్పంటారు. హరివాసర అంటే హరితో జీవించడం. భగవంతునికి ఏకాదశికి వ్యత్యాసం లేదు. మనం ఏకాదశి ఆచరిస్తున్నామంటే భగవంతునితో సహచరం చేస్తున్నాము అని అర్థం. కృష్ణుడితో ఉద్ధవుడు ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందాడో మనం కూడా ఏకాదశి వ్రతం చేసేటప్పుడు అంత ఆనందాన్ని పొందాలన్నమాట. అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఏకాదశి వ్రతం చేస్తున్నాం అంటే భగవంతునికి ఆయన కాలం మనము, మనకి ఎందుకంటే మనం టోటలీ మెటలిస్టిక్ ఉంది మన మైండ్ అంతా కూడా, అర్థం చేసుకోలేం. ఏంది కాలం, ఏంది భగవంతుడు, ఏంది నీళ్ళు, ఏంది భగవంతుడు, ఏంది మనం టోటలీ మన మనసు ఇంకా అది కలుషితమైనటువంటి భౌతికమైన స్థితిలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా భగవంతుడు ఏ రూపంలో రాగలడన్నమాట? సర్వశక్తిమంతుడు కాలం రూపంలో రాగలడు, ఏకాదశి రూపంలో రాగలడు, ద్రవ రూపంలో రాగలడు, మత్స్య రూపంలో రాగలడు. భగవంతుడు భగవంతుడే అన్నమాట. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది భగవంతునితో సమానము. మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భగవంతుని యొక్క సహచరాన్ని మనం పొందుతామన్నమాట. చైతన్య మహాప్రభు చెప్పాడనమాట, శ్రీ చైతన్య మహాప్రభు ఏకాదశి వచ్చి భక్తికి తల్లి లాంటిది అని చెప్పాడు. భక్తికి తల్లి, భక్తిలో హరే కృష్ణ మంత్రం చెప్పిన తర్వాత మహాప్రభు ఎక్కువగా ఎంఫసైజ్ చేసింది ఏకాదశి గురించి. వాళ్ళ తల్లిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాడు, వాళ్ళ తల్లిని, సత్యమాతని, నువ్వు ఏకాదశి వ్రతం చేయాలని చెప్పి కోరుకుంటాడనమాట చైతన్య మహాప్రభు. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు కృప కావాలనుకునే వాళ్లకు, కృష్ణ భక్తులు అభివృద్ధి కావాలనుకునే వాళ్లకు, జీవితంలో శుభంగా ఉండాలనుకునే వాళ్ళకి ఏకాదశి వ్రతము చాలా ముఖ్యము. ఏకాదశి రోజు మనం ధాన్యాన్ని తీసుకోకూడదు, నవధాన్యాన్ని మనము అవాయిడ్ చేయాలని. మనం ఆ రోజు పూర్తిగా భగవంతుని యొక్క చింతనలో ఉండాలి, భగవంతుని యొక్క నామ సంకీర్తనలో ఉండాలి, భగవంతుని యొక్క సేవలో ఉండాలి ఏకాదశి రోజు. గొప్ప గొప్ప ఆచార్యులు కూడా ఏకాదశిని చాలా తీవ్రంగా, చైతన్య మహాప్రభు ఎంతో తీవ్రంగా తీసుకున్నాడు ఏకాదశిని. ఆయన చెప్పాడు, తల్లికి చెప్పాడు, భక్తులకు చెప్పాడు. అదేవిధంగా శ్రీపాద రామానుజనాచార్య ఏకాదశి యొక్క ప్రశస్తాన్ని జనాలకి తెలపాలని చెప్పి వైకుంఠ ఏకాదశిని ఆయన ప్రవేశపెట్టాడు అన్నమాట. మనం చూస్తే శ్రీశాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి చాలా తీవ్రంగా, అన్ని ఏకాదశులు ముఖ్యమే, ఆ ఏకాదశి ప్రశస్తాన్ని జనాలకి అన్ని ఏకాదశుల్ని చాలా ముఖ్యమైన ఏకాదశులే. అయితే సాధారణటువంటి జీవులను ఆకర్షించడం కోసము కొన్ని ఏకాదశుల్ని ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహించారన్నమాట. వైకుంఠ ఏకాదశిని చాలా గొప్పగా వాళ్ళు జరుపుకుంటారన్నమాట. ఎందుకంటే ఏకాదశిని జనాల్లోకి ఆ యొక్క బద్ధజీవులకి కృపనివ్వాలని చెప్పి. తర్వాత మనం గాని ఇక్కడ చూసినట్లయితే ఉత్తర మహారాష్ట్ర అక్కడ ఈ తుకారాం బాబాజీ ఆయన ఏం చేశాడు, ఈ మొదటి ఏకాదశి ఆషాఢ ఏకాదశి ఆయన ప్రఖ్యాతి కాంచింది ఆ ఏకాదశితోనే. కొన్ని లక్షల మంది తీసుకొచ్చేవాడు ఆయన గ్రామం నుంచి, దేహు అనేటువంటి ప్రదేశంలో జన్మ తీసుకున్నాడు. అక్కడి నుంచి విఠలం దగ్గరికి వచ్చేవాడు అనమాట ఆయన. ఆయన కూడా ఏకాదశిని ఈ ఏకాదశి పాటించడానికి వచ్చేవాడు అనమాట నడుచుకుంటూ. ఇప్పుడు కూడా ఆచారం ఉంది, ఈ ఆషాఢ ఏకాదశి వస్తుందన్నమాట. ఇప్పుడు దగ్గరలో ఉంది ఆషాఢ ఏకాదశి, మొదటి ఏకాదశి అంటారు దాన్ని. ఆ ఏకాదశికి తుకారాము, నామదేవు వాళ్ళంతా వాళ్ళ దిండి యాత్ర అంటారు. కొన్ని లక్షల మందిని తన అనుచరులను తీసుకొచ్చి విఠల దగ్గర వాళ్ళు ఆ రోజంతా కూడా జపం చేస్తూ ఆ నది దగ్గర స్నానాలు ఆచరించి భగవంతునికి సేవ చేసేవాళ్ళనమాట. ఆ విధంగా చేసే చాలు వాళ్ళు భగవంతుని కృపని పొందుతారన్న. ఆ విధంగా ఏకాదశి వ్రతం శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆచార్యులు కూడా చాలా తీవ్రంగా ఆచరించారు. మన ప్రభుపాద వారు కూడా చాలా తీవ్రంగా చెప్పారు ఏకాదశి వ్రతం కూడా, ఏకాదశిని ఆచరించడం గురించి. మనం ముఖ్యంగా అయితే ఏకాదశిని రకరకాలుగా చేస్తారు భక్తులు. కొంతమంది పూర్తిగా మామూలుగా శాస్త్ర ప్రకారం అయితే ముందు రోజు కూడా మనం ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి చేసేటువంటి ముందు రోజు సాయంత్రం కూడా మనం ఉపవాసం ఉండి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలన్నమాట. అంటే నీటిని కూడా తీసుకోకూడదు, నీటిని కూడా తీసుకోకుండా పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రోజంతా కూడా ఎటువంటి పాపాలను కూడా చూడకూడదన్నమాట. పాపకార్యాలు చేసేది వదిలేసి పాపాలను కూడా చూడకూడదు. పూర్తిగా ఎటువంటి ఈ యొక్క ఈ పాప జీవనం లేకుండా, అపరాధాలు లేకుండా, జీవహింస లేకుండా ఆ యొక్క భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆ రోజంతా కూడా పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండాలన్నమాట. నిద్రపోకూడదు ఎటువంటి పరిస్థితిలో కానీ, ఒకటి పూట నిద్రపోకూడదు. రాత్రి అంతా కూడా హరినామ సంకీర్తనం చేస్తూ జాగరణ చేయాలన్నమాట. తర్వాత నిర్జలోపవాసం అంటారు దీన్ని. అంటే ఇది ఆచార్యులు ఇంతకుముందు ఆచార్యులు చేసినటువంటి పద్ధతి ఇది. తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే ద్వాదశి గడియలప్పుడు స్నానం చేస్తారనమాట. చేసి ఆహారాన్ని వండి భగవంతునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని వాళ్ళు వితరణ చేస్తారు అందరికి, భక్తులకి సమాధానం అంటారనమాట. ద్వాదశి సమాధానం అంటారు అందరికీ, భక్తులకంతా కూడా వడ్డించిన తర్వాత ద్వాదశి గడియల్లో వాళ్ళు ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట. మళ్ళీ ఇంకా కొంతమంది చెప్తారు ఆ రోజు మళ్ళీ పగటిపూట కూడా నిద్రపోకూడదు, రాత్రి చంద్రుని చూసి నిద్రపోవాలని చెప్తారనమాట. అంటే ఆల్మోస్ట్ 2 డేస్. మళ్ళీ ద్వాదశి రోజు కూడా నిద్రపోకూడదని చెప్తారు. సాయంత్రం సంధ్యా సమయంలో చంద్రుని దర్శనం చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి అంటారు. ఇది ఒక రకమైనటువంటి వ్రతం అనమాట. తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చి నీటిని, కొంతమందికి ఆరోగ్యం సరిలేకపోవచ్చు, సేవల్లో ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు నీటిని లేదంటే పండ్ల రసాలను తీసుకుని వాళ్ళు ఉపవాసాన్ని చేయించారనమాట. తర్వాత 3వది వచ్చి ఏకాదశి ప్రసాదం. ఏకాదశి ప్రసాదం అంటే ఈ ధాన్యాలు లేకుండా, నవధాన్యాలు లేకుండా ఈ పండ్లతో కూరగాయలతో తయారు చేస్తారు. ప్రభుపాద వారు దాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుపాద అంటే ఇంతకుముందు కూడా తీసుకుంటున్నారనుకో, ఈవెన్ చైతన్య చరితామృతంలో ఉంది భక్తులు ఏకాదశి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారనమాట. కాబట్టి అక్కడ ఈ ఏకాదశి ప్రసాదాన్ని తీసుకుని మనం సేవల్ని కొనసాగించనమాట. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈ యొక్క ఏకాదశి రోజు ధాన్యాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజు పాపపు పురుషుడు ఈ ధాన్యంలో నివసిస్తాడు. ఆ యొక్క ధాన్యాన్ని మనం కానీ తీసుకున్నట్లయితే పాపాలను మాత్రమే మనము భుజిస్తున్నాము. కాబట్టి ధాన్యాన్ని మాత్రం, నవధాన్యాన్ని మనము పూర్తిగా వర్జించాలన్నమాట. కాబట్టి ఈ విధంగా 3 రకాలుగా ఏ విధంగా చేసినా కానీ మనకు మంచిదే. అయితే మనకు సేవలు ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్ ప్రభుపాద వారు ఏం చేశారంటే మనకి ముఖ్యంగా ఈ భక్తియుక్త సేవలు ఉన్నాయి. పుస్తక వితరణ, భగవంతునికి విగ్రహాలకు సేవ, తర్వాత మందిరంలో సేవలు. కాబట్టి మనం జాగరణ, పెద్ద పెద్ద ఉపవాసాలు చేసి ఆరోగ్యాన్ని అంటే ఎవరన్నా కోల్పోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అనేసి ఈ ఏకాదశి ప్రసాదాన్ని తీసుకుని ఉత్సాహంగా భగవంతుని యొక్క సేవలో పాల్గొనమని చెప్పి చెప్పారన్నమాట ప్రభుపాద వారు. కాబట్టి వాళ్ళ మనసుకు బట్టి వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు భగవంతుని కృపని ఏ విధంగా పొందాలంటే ఆ విధంగా పొందొచ్చు అన్నమాట. తర్వాత ఈరోజు ఏకాదశి చాలా ముఖ్యం, ఏకాదశి చాలా ముఖ్యం, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి అనమాట. ఎందుకంటే దీన్ని పాండవ నిర్జల ఏకాదశి అని చెప్పి అంటారు. ఇది దీని గురించి మనం జస్ట్ దీని యొక్క మహత్యాన్ని మనం చర్చిస్తాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి వర్ణనము బ్రహ్మ వైవర్తన పురాణంలోని వ్యాసదేవ భీమసేన సమాధంలో కనబడుతున్నది. ధర్మరాజు అనుజనటి భీమసేనుడు ఒకసారి మహాముని శ్రీల వ్యాసదేవుని అడిగాడు, ఓ ముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతిదేవి, సోదరులైన అర్జునుడు, నకులు, సహదేవుడు, ద్రౌపది ఏకాదశి రోజున ఏది తినరు, నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెబుతుంటారు. కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతుంటాను. నేను నా శక్తానుసారము దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసము లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందవచ్చునో నాకు ఉపదేశించుము. ఇక్కడ ఈయన భీమసేనుడు మంచి ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు వ్యాసం దగ్గరికి వెళ్ళి, ఓ వ్యాసమునీంద్ర, నా సోదరులు మా తల్లిగారు అందరూ ఉపవాసం చేస్తున్నారు, వాళ్ళు నన్ను కూడా ఉపవాసం చేయమంటున్నారు, అది వీలు కావడం లేదు నాకు, నేను దానం చేస్తాను, కేశవుని పూజిస్తాను, అన్నీ చేస్తాను, అయితే ఉపవాసం మాత్రము. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే ఉపవాసం చేయకుండా ఏకాదశి ఫలితం ఎట్లా వస్తుందో చెప్పేది, జపం చేయకుండా జప ఫలితం ఎట్లా వస్తుంది అనేట్లనమాట. హరేకృష్ణ మంత్రం జపం చేయకుండా జప ఫలితం వచ్చేయాలన్నమాట. మంచి ప్రశ్న అనమాట ఇది. భీమసేని పలుకులను విన శ్రీల వ్యాసదేవుడు అతనితో, భీమా, నీవు స్వర్గలోకాలకు వెళ్లాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల రెండు ఏకాదశి దినంలో తప్పక ఉపవాసం చేయవలసి ఉన్నది. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు ఉన్నత లోకాలకు పోవాలంటే, నరకలోకాలను తప్పించుకోవాలంటే నెలకు వచ్చేటువంటి రెండు ఏకాదశుల్ని తప్పనిసరిగా నువ్వు చేయాలా అని చెప్పి వ్యాసదేవుడు చెప్తున్నాడు, భీమసేనకి చెప్తున్నాడు. అప్పుడు భీముడు వ్యాసనతో, మహాముని, ప్రతి సంవత్సరము 24 ఏకాదశి దినంలో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. రాత్రి పగలు ఉపవాసం మాటేందుకు ఆకలి నేను క్షణకాలం కూడా భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది, కేవలము అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక రోజు ఉపవాసం చేయగలను. కాబట్టి ఇహపరల్లో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించనని అన్నాడు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు, నువ్వా నెలకొచ్చే రెండు ఏకాదశి చేయాల్సిందే, లేకపోతే నరకానికి పోతామని చెప్పేశాడు. అప్పుడు ఏనని చెప్తున్నాంటే, ఓ మహాముని, నేను ఆ రాత్రి పొగలు ఉపవాసం ఉండేది కాదు, కదా ఒక క్షణం కూడా నేను ఉండలేను ఆకలికి, ఒక క్షణం కూడా ఉండలేను నేను ఆకలి, జఠరాగ్ని ఎంతో భయంకరంగా ఉంది, కాబట్టి నేను చేయలేను. అయితే నాకు ఒక నేను సంవత్సరానికి 24 ఏకాదశులు ఆచరించలేను, నేను ఒకరోజు చెప్పండి, ఒక్క ఉపవాసం ఉంటాను, ఒక ఏకాదశి పాటిస్తా తీవ్రంగా, అదేదన్నా వెసులుబాటు ఉంటే చెప్పండి అని చెప్తున్నాను. దానికి శ్రీల వ్యాసుడు పలుకుతూ, రాజా, వేద నియమములను గురించి, మానవుల కర్తవ్యములను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు, కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించలేరు, కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించడానికే ఉత్తమోత్తమైన పద్ధతిని నేను నీకు చెబుతాను. ఇది సమస్త పురాణ సారము. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూ నరకలోకానికి పోడు అని అన్నాడు. అప్పుడు చెప్తున్నానమాట వ్యాసమహముని, ఓ రాజా, ఓ భీమా, నువ్వు ఈ యొక్క నా నుంచి ఎన్నో విధి నియమాలంతా విన్నావు, ఈ వేదాలు భగవంతుడు ఎంతో కృపతో ఇచ్చాడు, ఈ పద్ధతులంతా కూడా, కాబట్టి నా నుంచి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలంతా విన్నావు. ఈ కలియుగంలో జనాలకి మంచిని చేకూర్చడానికి ముఖ్యంగా శుక్లపక్షము కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు నరకానికి పోరు అని చెప్పి చెప్తున్నాడు. చిల్ల వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి యోధుడైన భీమసేనుడు పరమభీతుడై అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది, సంవత్సరమంతా నెలకు 2 పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైన వ్రతాన్ని, దాన్ని అనుసరించడం ద్వారా నేను సకల పాపాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని చెప్పాడు. ఈ విధంగా ఆయన చెప్పేశాడు, శుక్లపక్షం కృష్ణపక్షం వచ్చేటువంటి ఉపవాసాలను నువ్వు చేయాలని, తప్పనిసరిగా చేయాల్సిందని చెప్పేశాడు. అప్పుడు భీమసేనుడు భయపడుతున్నాడు అనమాట, నేను చేయలేను కదా, అది వీలు కాదు కదా అని భయపడుతున్నాడు అనమాట. భయపడి చెప్తున్నాడు, ఏదన్నా వెసులుబాటు ఉందా, ఇంక వేరే ఏదైనా మార్గం ఉందా, దయవుంచి నాకు చెప్పండి, నేను చేయలేను అని చెప్పి చెప్తున్నాడు. భీముని మాటలు బదులుగా శ్రీ వ్యాసదేవుడు ఇలా అన్నాడు, జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి, మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచరణము చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేంత జలముతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దాన్ని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువగానే తక్కువగానే జలాన్ని తాగితే అది సురపానంతో సమానమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏకాదశి, దీన్ని నిజల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చాలా శక్తివంతమైంది. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తిగా మానవుడు నిర్జల ఉపవాసం చేయాలి. ఎవరైనా ఆచరణ చేయాలంటే ఆవగింజంతా నీళ్లు తీసుకోవాలంట, దానికంటే ఎక్కువ తీసుకుంటే సురపానంతో సమానం అని చెప్తున్నాను. ఆ ఏకాదశి రోజు ఏది తినకూడదు, లేకపోతే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచి నీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలడు అది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఈ రోజు ఎవరైతే నిర్జల ఏకాదశి చేస్తారో, ఈ యొక్క వేషమహమ్మని చెప్పినట్లు నిర్జల ఎటువంటి జలాన్ని కూడా తీసుకోకుండా సూర్యోదయం వరకు, అటువంటి వ్యక్తి సంవత్సరం మొత్తం ఏకాదశిని పాటించిన ఫలితాన్ని 24 ఏకాదశి ఫలితం వచ్చేస్తుంది. ఒక ఏకాదశి చేస్తే ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని జనాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తర్వాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశి పాటించడం ద్వారా వనగూడే పుణ్యాన్ని ఇప్పుడు నీవు విను. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలో అన్ని ఏకాదశిని పాటించిన ఫలితము దక్కుతుంది. శంఖ చక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ సర్వధర్మాన్ని విలిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రేమైన వాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. దానం చేయడం ద్వారా ఎవరునూ పరమగతిని పొందలేరు. స్మార్థ విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దోష దూషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమములు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వ్యాసుడు, మళ్ళీ చెప్తున్నాడు, ఒకరోజు దేవదేవుడే నాకు చెప్పాడు, ఎవరైతే నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి చాలా నాకు సన్నిహితులు అని చెప్పి. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేముంది, ఏకాదశి రోజులలో భోజనము నిషేధించబడినది, నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకరులైన యమదూతలు కనబడరు. దివ్య రూపులైన విష్ణుదూతలు వచ్చి అతన్ని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి పాలనము తరువాత జలాన్ని గోవును దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు. కాబట్టి ఈ ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి యమదూతల దర్శనం దొరకదు, ఓన్లీ విష్ణుదూతల దర్శనం మాత్రమే ఉంటుంది. ఏకాదశి వ్రతం తర్వాత దానానికి ద్వాదశి రోజు ముఖ్య ప్రాధాన్యం, జలం గాని గోవును గాని బంగారాన్ని గాని దానం ఇవ్వడానికి శాస్త్రాలు ఇక్కడ చెప్తున్నాయి. మిగిలిన పాండవులు ఏకాదశి మహిమ విన్నంతట దాన్ని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడము ఆరంభించాడు. అందువల్ల ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి అని ప్రసిద్ది చెందింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మీపటలం అవుతుంది. రాజా, ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానము, దానము, వేదమంత్రోచ్చరణము, యజ్ఞ నిర్వహణ వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఏం చేశాడు భీమసేనుడు, ఏకాదశిని పాటించాడనమాట. పాండవులంతా పాటించారు చూసి విని తర్వాత. అందుకని పాండవుల నిజల ఏకాదశి భీమ ఏకాదశి అని పేరు వచ్చింది. ఏకాదశి మహమ్మను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళతాడు. ప్రతి పదముతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణము ద్వారా లభించే ఫలము కేవలము ఏకాదశి మహమ్మను వినడము చేత కలుగుతుంది. జై శ్రీ శ్రీ నిర్జల ఏకాదశికి గంధరా శ్రీమద్భాగవతంకి శిలా ప్రభుపాదికి. ఏకాదశి పేర్లు మనం చెప్పిన తర్వాత భగవద్గీత చాంటింగ్ 26 ఏకాదశి పేరు చెప్తాను, మీరు అందరూ తిరిగి చెప్పండి. ఉత్పన్న ఏకాదశి,
ఉత్పన్న
మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, ఉత్తరద ఏకాదశి, శక్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలక ఏకాదశి, పాంబపోచని ఏకాదశి, కామద ఏకాదశి, వర్తుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్తన్న ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి.